తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్ టోరీలో గతంలో ప్రసారమైన కార్యక్రమం పబ్లిక్ ఆర్కైవ్ మీరు వింటున్నారు. ఈ రేడియో తెలుగు వన్ .com అనుబంధ సంస్థ. టోరీ గురించిన మరిన్ని వివరాలకు చూడండి తెలుగు వన్ రేడియో .com.
టోరీ తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్ సినీ సంగీత స్వరలాహిరి.
మీరు రెడీ ఉన్నారు కాల్స్ తీసుకుంటానికి? ఓకే, శ్రోతలకి ఒక విజ్ఞప్తి. ఇప్పుడు 7038798267 లగడపాటి రాజగోపాల్ గారితో మాట్లాడాలనుకుంటే మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఇది మన స్పిరిటెడ్ డిస్కషన్ ఈజ్ ఫైన్, అంత సివిల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఐ నో నా శ్రోతలందరికీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. దయచేసి ఫోన్ చేయండి 7038798267, ఒక కాల్ వస్తుందండి. హలో, నమస్కారం అండి, యూఆర్ ఆన్ ఎయిర్ విత్ లగడపాటి.
హలో సార్, మోహన్ గారు బాగున్నారా?
బాగున్నా అండి. ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పండి.
పూర్ణ బోస్టన్ నుంచి అండి.
పూర్ణ గారు చెప్పండి, లగడపాటి గారు ఉన్నారు లైన్ లో.
నమస్కారం లగడపాటి గారు.
నమస్కారం పూర్ణ గారు, చెప్పండి.
ఏం లేదండి, నేను ఒక తెలుగు వాడిని అండి. నేను చెప్పదలుచుకోలేదు, నేను ఆంధ్ర వాన్న తెలంగాణ వాన్న అని. తెలుగు వాళ్ళం అంటే ఐఎమ్ ఇండియన్, సో ఫస్ట్ అది ఒకటి అనమాట. నాకు ఇంతవరకు ఒక బాధ కలిగించేది ఏంటంటే, December 9 తర్వాత జరిగిన వైషమ్యాలు అన్ని కూడా అది ఆ రోజు జరిగిన వాటి గురించి వచ్చినాయి కాదు. మీరు పొలిటీషియన్స్ స్పెషల్ గా అది ఒక లొకేషన్స్ కి సంబంధించినది, ఒక క్యాస్ట్ రిలేటెడ్ సంబంధించిన వాటిని, వీటన్నిటిని రాజకీయం చేయడం అనేది అంత మంచిది కాదు.
మీ ప్రశ్న ప్రశ్న ఉందండి అందులో.
అంటే నేను అదే ప్రశ్న, మీరు ఈ 99 నుంచి జరిగిన ఎటువంటి వాటి గురించి అయినా మీరు చూస్తే ఈ December 9 అనేది అదొక ఫైనల్ రిజల్ట్ అన్నమాట. కానీ ఎన్నో జరిగినాయి, మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి వాళ్ళు కోయిలేషన్ కి వచ్చినప్పుడు.
అంటే పూర్ణ గారు నేను సారీ అండి, సారీ టు కట్ యూ ఆఫ్. మీరు ఒక ప్రశ్న ఉంటే సూటిగా అడగండి, లేకపోతే ఐ హావ్ టు మూవ్ ఆన్. చాలా కాల్స్ వస్తున్నాయండి, సారీ, విన్ ఐ కెనాట్ గివ్ యూ ద ఫోరం.
అదే లగడపాటి గారి క్వశ్చన్ ఏంటిదంటే, ఈ కాంగ్రెస్ ఎప్పుడైతే టీఆర్ఎస్ తోని కోయిలేషన్ కి వెళ్ళిందో 99 అప్పుడు, ఈ లగడపాటి గారు వాళ్ళ వాయిస్ గానీ 2004 లో గానీ ఇప్పుడు గానీ టీఆర్ఎస్ కి సంబంధించి వాళ్ళు ముందటికి వెళ్ళినప్పుడు ఇలాంటి వాయిస్ ఎప్పుడు కూడా రాలేదు. ఓన్లీ December 9 తర్వాతనే ఎందుకు వచ్చింది అనేది.
ఓకేనండి, థాంక్ యూ.
2004 లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ అలయన్స్ పెట్టుకున్నప్పుడు గానీ, ఆ రోజు సిపిఐ సిపిఎం సమైక్వాద పార్టీలు, ఆ పార్టీలతో కూడా ఆ రోజు పొత్తు పెట్టారు. పొత్తు పెట్టినప్పుడు కండిషన్ పెట్టాను టీఆర్ఎస్ కి, కాంగ్రెస్ వైఖరికి అనుకూలంగా మీరు ఒప్పుకుంటేనే మేము పొత్తు పెట్టుకుంటాం. దానికి అనుగుణంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ వారు వైఖరిని మాకు అనుకూలంగా సంతకం పెట్టారు. ఏంటంటే ఈ తెలంగాణ అంశం మీద ఎస్ఆర్సీకి, సెకండ్ ఎస్ఆర్సీకి ఒప్పుకుంటూ వాళ్ళొక అగ్రిమెంట్ చేశారు, ఇద్దరు సంతకం పెట్టాం. దాని తర్వాతే మేము మేనిఫెస్టోలో కూడా ఎస్ఆర్సీ అని పెట్టాం. సో స్పష్టంగా అంటే ఒక జాతీయ పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, ఎస్ఆర్సీ ద్వారానే చిన్న రాష్ట్రాల సమస్య, ఈ డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పి కాంగ్రెస్ వైఖరికి అనుకూలంగానే టీఆర్ఎస్ ఒప్పుకుంది. ఈ వైఖరి మేము 2004 లో పెట్టింది కదా, 2001 లో కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెజల్యూషన్ కూడా చిన్న రాష్ట్రాలు కూడా సెకండ్ ఎస్ఆర్సీ ద్వారానే పరిష్కారం చేయొచ్చు అని స్పష్టమైన వైఖరికి అనుగుణంగా టీఆర్ఎస్ ఒప్పుకుంది. అదే టీడీపీ 2009 లో పొత్తు పెట్టుకున్నప్పుడు టీఆర్ఎస్ వైఖరికి టీడీపీ మార్చుకుంది, టీఆర్ఎస్ వైఖరి తెలంగాణ ఇచ్చేయాలి, రిజల్యూషన్ పాస్ చేయాలని. టీడీపీ ఏముంది, సమైక్యాంధ్ర అని చెప్పిన పార్టీ అప్పుడు దాకా, వేసుకుని రిజల్యూషన్ పాస్ చేస్తాం, రాష్ట్రాన్ని విభజించేస్తాం, మేము ఒప్పుకుంటాం అని చెప్పి టీఆర్ఎస్ వైఖరికి అనుగుణంగా మార్చుకొని పొత్తు పెట్టుకుంది. కానీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నప్పుడు మాత్రం వాళ్ళ వైఖరిని మాకు అనుగుణంగా మార్చుకొని సిపిఐ సిపిఎం సమైక్యాంధ్ర పార్టీలతో కలిసి పోటీ చేశాం అన్నమాట.
హలో, నమస్కారం అండి, యూఆర్ ఆన్ ఎయిర్ విత్ లగడపాటి గారు, చెప్పండి. ఎవరు మీ పేరు, మీరెవరో మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నమస్కారం అండి, యూఆర్ ఆన్ ఎయిర్ విత్ లగడపాటి గారు, చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
హలో, నేను నిరంజన్ మాట్లాడుతున్నాను అండి, షార్లెట్ నుంచి.
చెప్పండి నిరంజన్ గారు, లగడపాటి ప్రెసిడెంట్.
రాజగోపాల్ మాట్లాడుతున్నాను.
నా ప్రశ్న ఏంటంటే అండి, రాష్ట్రం కలిసి ఉన్నా విడిపోయినా నిజంగా సామాన్య ప్రజలకు పెద్ద తేడా ఉంటుందా ఉండదా? ఇది తెలంగాణ గానీ సీమాంధ్ర ఉద్యమాలు గానీ రాజకీయ నాయకులు ప్రజలను రెచ్చగొట్టడం వల్ల వచ్చాయని ప్రజలందరి భావన. దాని మీద రాజగోపాల్ గారు ఏమంటారు?
ఖచ్చితంగా మన మన దేశంలో స్వాతంత్రం రాకముందు 560 సామ్రాజ్యాలు ఒక 5-6 ప్రావిన్సెస్ ఉన్నాయండి. అవన్నీ కూడా కలిపి ఆ రోజు నెహ్రూ గారు పటేల్ గారు 14 రాష్ట్రాలు చేశారు. ఆ తర్వాత రకరకాల డిమాండ్స్ భాష మీద కానీ రకరకాల డిమాండ్స్ అవడం వల్ల ఇవాళ 28 స్టేట్స్ ఉన్నాయండి. కాంగ్రెస్ పార్టీ కానీ మేమేం చెప్తున్నామంటే ఇలా ఎవరు అడిగితే వాళ్ళు ఉద్యమాలు చేసినప్పుడు రాష్ట్రాలు విభజించుకుంటూ పోతే దీనికి అంతం లేకుండా మళ్ళీ 560 సామ్రాజ్యాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ రాష్ట్రాలు అయితే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ పెరగడం వల్ల దేశ భద్రత అలాగే ఐక్యత కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని దీనికంటూ ఒక పద్ధతి ఉండాలి. గతంలో ఇలాంటి డిమాండ్స్ వచ్చినప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు చెప్పి లాంగ్వేజ్ లో బేసిస్ పెట్టుకుని ఫస్ట్ ఎస్ఎస్సి చేశారు. ఇప్పుడు కావాలంటే ఎస్ఎస్ సెకండ్ ఎస్ఎస్సి చేసి ఏదో ఒక బేసిస్ పెట్టుకుని నేషనల్ వైడ్ ఒకే పాలసీ పెట్టుకుంటే వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫైనల్ అవుతుంది. రాష్ట్రం ఒకటిగా ఉండాలా రెండుగా ఉండాలా లేకపోతే ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉండాలా 50 రాష్ట్రాలు ఉండాలని చెప్పి ఫైనల్ గా అవుతుంది. సో అందుకని మీరు అన్నారు చూడండి, ఈ రాష్ట్రాలు ఎన్ని ఉంటాయన్న దాని మీద సమస్య కాదు, కానీ ఇలా అడిగినప్పుడు రాష్ట్రాలు విభజించుకుంటూ పోతే ఇది ఇది అలజడి సృష్టించే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ డిమాండ్స్ పెరుగుతూ ఉంటాయి, దీనివల్ల ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ పెరిగి దేశ ఐక్యత భద్రత కూడా ప్రమాదం ఉంటుందని ఖచ్చితంగా నమ్ముతున్నాం మేము.
హలో నమస్కారం అండి, ఎర్ విత్ లగడపాటి గారు, చెప్పండి ఎవరు మాట్లాడుతున్నారు?
నమస్కారం అండి, నా పేరు శ్రీధర్, కాలింగ్ ఫ్రమ్ అట్లాంటా అండి.
శ్రీధర్ గారు చెప్పండి ప్రశ్న.
లగడపాటి గారికి ఒక క్వశ్చన్ అడుగుదామని. నమస్కారం అండి. The reason why I gave you a call is like you're a politician but you had come from business background. Meeru business background nunchi vacharu politics ki vacharu kadandi. Andaru politicians kinda kaakunda meeru MP ayin degi nunchi ee 5 years lo meeru meekante as an MP meeru em chestunnaru? Do you have a plan andi? నేను ఈ పనులు చేస్తాను ఆంధ్రకి.
నేను 2004 లో
నా విజయవాడకే.
అంటే శ్రీధర్ గారు ఈ పనులు
మీరు ఏమన్నా ప్లాన్ ఉందండి, అది ప్రజలకు తెలుసండి.
శ్రీధర్ గారు లట్టి ఆన్సర్ అండి, మీరు అడిగారు ప్రశ్న. అంటే
నేను 2004 లో గెలవగానే ముందు ముఖ్యంగా విజయవాడలో అందరం కూర్చొని ప్లాన్ వేసాం. దానికి ఆస్కి అని ఒక కన్సల్టింగ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లో ఉంటుంది, వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాం మొత్తం విజయవాడ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కి ఏమేం కావాలని. వాళ్ళు 300 crores ఉంటే సరిపోతుంది దానికి, డ్రింకింగ్ వాటర్ కి, డ్రైనేజ్ కి, హౌసింగ్ అని చెప్పారు. సో దానికోసం ఫండ్స్ కోసం వెళ్ళినప్పుడు ఢిల్లీలో మాట్లాడుకుని జేఎన్యూఆర్ఎం జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ పథకం ఉంటే విజయవాడ 9 lakhs ఉంది, ఆ పథకంలో చేత అవకాశం 10 lakhs ఉండాలంటే విజయవాడ చుట్టుపక్కల విలేజెస్ అని కూడా కలుపుకొని మంత్రి గారిని తీసుకొచ్చి విజయవాడను ఎలిజిబిలిటీ తీసుకొచ్చి తద్వారా 1500 crores విజయవాడ తీసుకొచ్చి ఇవాళ 100% డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, ఓవర్ ట్యాంక్స్ కానీ, పైప్ లైన్ కానీ, అలాగే డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, మొత్తం 100% డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, అలాగే రోడ్స్ కి, హౌసింగ్, 28,000 హౌసెస్ కి, ఇలా అనేక రకాలుగా ఒక ప్లాన్ ప్రకారం లాస్ట్ 5 years నుంచి మనం మొత్తం అంతా డెవలప్ చేస్తున్నాం. ఇది చేస్తూనే మన రూరల్ ఏరియాస్ లో కావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కానీ, అలాగే హౌసింగ్ మీద కానీ, అవన్నీ కూడా లాస్ట్ 1 year లో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తో, వాళ్ళ స్కీమ్స్ తో నా విజయవాడ పార్లమెంట్ కావాల్సిన ఈ నా ప్లాన్ ప్రకారం నేను చేసుకుంటున్నాం. కాకపోతే ఇంకోటి, నేను ఐఎమ్ నాట్ ఎగ్జిక్యూటివ్, ఐఎమ్ ఓన్లీ పబ్లిక్ రిప్రజెంటేటివ్. నేను ఐ కెన్ బీ ఓన్లీ లైక్ సమ్ సార్ట్ ఆఫ్ ఏది ఒక ఐ కెన్ జస్ట్ యాంకర్ సర్టన్ థింగ్స్ ఆర్ ఐ కెన్ యాక్ట్ యాజ్ అ క్యాటలిస్ట్ గా పనిచేయచ్చు. సో అందుకని కేంద్ర స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ రెండు అనుబంధంగా అటు రైల్వేస్ లో కానీ, నేషనల్ హైవేస్ లో కానీ, లేకపోతే సిటీ డెవలప్మెంట్ మీద కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, ఇరిగేషన్ కానీ, వాటర్, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇలా అనేక పథకాలు విలేజ్ వైజ్ కూడా ఒక ప్లాన్ ప్రకారం చేశాం. ఇందిరమ్మ స్కీమ్ అని పెట్టి గ్రామాల్లో 1/3 విలేజెస్ ఎవ్రీ ఇయర్ మన డ్రింకింగ్ వాటర్ కానీ, హౌసింగ్ కానీ, కావాల్సిన బేసిక్ నెసెసిటీని కూడా చేసుకుంటూ వచ్చాం. సో అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరపున కానీ, లేదా ఇండివిజువల్ గా కూడా ఏది చేసినా అటు రూరల్ ఏరియాస్ లో కానీ, ఇటు అర్బన్ ఏరియాస్ లో కూడా ప్లాన్ ప్రకారం చేసుకుంటూ పోయామండి. సో ఇదంతా కూడా ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ కూర్చొని ఒక ప్రెస్ మీట్ లో పెట్టుకుని, అలాగే డెవలప్మెంట్ ఏం చేశామని కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ వచ్చారు.
హలో నమస్కారం అండి. నమస్కారం, యూఆర్ ఆన్ ఎయిర్ విత్ లగడపాటి గారు, మీ పేరు చెప్పండి.
హలో.
హలో చెప్పండి సార్.
హలో, నా పేరు బాలకొండారెడ్డి అండి.
చెప్పండి బాలకొండారెడ్డి గారు.
సో నేను ఈ కార్యక్రమం ఉంటున్నాను.
నమస్కారం, రాజగోపాల్ మాట్లాడుతాను బాలకొండారెడ్డి గారు.
చెప్పండి సార్. నేను నాకు ఒక చిన్న క్వశ్చన్ అండి. ఈ 2004-2009 లో
కొంచెం గట్టిగా మాట్లాడండి మీరు.
షూర్, 1 second సార్. 2004 లో రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు కూడా తెలంగాణ ఇష్యూ వచ్చింది. మళ్ళా లైక్ 2009 లో రాజశేఖర రెడ్డి గారు రీఎలెక్ట్ అయితేనే ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు, ఈ తెలంగాణ ఇష్యూ ఆల్మోస్ట్ సబ్సైడ్ అయిందనేసి. సో ఒక వ్యక్తి పోంగానే మళ్ళా ఎందుకు ఈ తెలంగాణ ఇష్యూ అంతగా ప్రబలింది?
అంటే మీరు ఆర్ యు హింటింగ్ ఎట్ సమ్ కైండ్
ఆఫ్ వాల్కన రెడ్డి గారు అంటే మీరు చెప్పింది ఏంటంటే, ఏమైందంటే 2004 లో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఆ రోజు ఎస్ఆర్సీ ద్వారా తప్ప చేయలేమని చెప్పడం వల్ల కేసీఆర్ కి పెద్ద వాయిస్ లేకుండా అయిపోయింది. కానీ 2009 లో ఎప్పుడైతే చిరంజీవి చంద్రబాబు అందరూ కూడా మేము రిజర్వేషన్ పెడతాం, పాస్ చేస్తాం, మేము తెలంగాణ అనుకూలంగా ఉంటాం అని చెప్పి వచ్చిందో, ఎప్పుడు రాజశేఖర్ గారు మరణించగానే అక్కడ కేసీఆర్ గారు చిన్న వాయిడ్ చూశాడు, పొలిటికల్ వాయిడ్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, చిరంజీవి గారు, కేసీఆర్ అందరు కలిసి రిజల్యూషన్ పెట్టాలని చెప్పి ఒత్తిడి చేయటం. సో కొంత దాని మీద కొంత ఉద్యమం రావటం అన్ని చూసినాక సరే కేంద్రం ఏంటంటే నిజంగా రిజల్యూషన్ పాస్ చేస్తారా లేదా అనే ఉద్దేశంతో సరే రిజల్యూషన్ పెట్టి పంపించండి, అప్పుడు మేము మొదలు పెడతామని చెప్పి అన్నారు. ఎప్పుడు రిజల్యూషన్ అన్నారో ఎంబటి అసెంబ్లీలో తిరుగుబాటు రావటం, తద్వారా చిరంజీవి గారు వైఖరి మార్చుకోవటం, చంద్రబాబు నాయుడు గారు వైఖరి మార్చుకోవటం, అందరి వైఖరి కూడా డిసెంబర్ 9 తర్వాత రాష్ట్ర విభజన వైపు వెళ్తున్న వాళ్ళందరినీ కూడా వెనకలాకి వచ్చేసి వాళ్ళ వైఖరిని మార్చగలిగాం అనమాట. సో అందుకని మేము అన్నట్టుగా రాజశేఖర్ గారు మరణించినాక అప్పుడు కొంత ఒక రకమైన ఆందోళన అలజడి ఉన్న టైంలో దాన్ని అడ్వాంటేజ్ చూసుకొని ఈ ప్రతిపక్షాలు కొంత ఈ యొక్క ఉద్యమాన్ని రేకెత్తించిన మాట వాస్తవమే. దాన్ని గత సంవత్సరం నుంచి కూడా మనం చాలా జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ రోసయ్య గారు కూడా చాలా చక్కగా డీల్ చేసుకుంటూ వచ్చాం. ఖచ్చితంగా శ్రీకృష్ణ కమిటీ కూడా రేపు నిర్ణయం ప్రకటించబోతుంది. రాష్ట్రం ఒకటిగా ఉంటే బాగుంటుందా, రెండు ఉంటే బాగుంటుందా, మూడా, నాలుగా, ఐదా, ఏంటా అని రకరకాల వాళ్ళు అన్వేషిస్తున్నారు. ఖచ్చితంగా అది అందరికి ఆమోదయోగంగా మన రాష్ట్ర శ్రేయస్సు, ప్రజల శ్రేయస్సు అందరి దృష్టిలో పెట్టి చేస్తారు. బట్ నేను అడిగినట్టుగా రాజశేఖర్ గారు మరణించినాక కొంత అవకాశం వేర్పాటువాదులకి వచ్చిందన్న మటుకు సత్యం.
అది పవర్ వైడ్ అండి. ఇంకొక కాల్ తీసుకుందాం, ఇంకో రెండు కాల్స్ తీసుకుందాం. ఇఫ్ యూఆర్ ఓకే విత్ ఇట్.
అలాగే.
హలో, నమస్కారం అండి. హలో,
రాజగోపాల్ మాట్లాడుతానండి.
హలో, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? సంధ్య గారు కొంచెం గట్టిగా మాట్లాడతారు. రాజగోపాల్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి.
నమస్కారం సంధ్య గారు, రాజగోపాల్
మాట్లాడుతున్నారు. అంటే మీరు సమైక్యాంధ్రకి సపోర్ట్ చేస్తున్నారు కదా, అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే దానికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని తెలంగాణ సైడ్ లో ఉండడం వల్ల వాళ్ళు వాటిని కాపాడుతున్నామని ఇట్లా సపోర్ట్ చేస్తున్నారేమో అని దానికి మీరేమంటారు?
యా, కొంతమంది చెప్తారండి. ఇప్పుడు రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో ఉంటే ప్రాపర్టీస్ ఏం తేడా వస్తాయండి? అంటే తెలంగాణ ఏర్పడితే ప్రాపర్టీస్ పోతాయా లేకపోతే నాశనం అయిపోతాయా? ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాల్లో అందరికీ కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకని అదనంగా కొత్త రాష్ట్రం వస్తే ప్రాపర్టీస్ ఏమవుతాయండి? అక్కడ ఇక్కడ ప్రాపర్టీస్ అక్కడే ఉంటాయి కదా. ఇది కేవలం పసలేని వాదన. కొంతమంది ఏం చెప్పాలి తెలియక ఇదేదో పెట్టుబడిదారులు పోతాయి. కానీ ఇలాంటి వేర్పాటు ఉద్యమాలు పెట్టుబడిదారులు కాదు, వేర్పాటు వాదులు దండుకోవడానికి మంచి అవకాశం ఉంటాయి. అంటే వేర్పాటు వాదం అని లేవనెత్తి డబ్బు దండుకోవడానికి ఈ ఉద్యమాలు చాలా దోహదపడుతున్నాయి, ఉపయోగపడుతున్నాయండి.
హలో, నమస్కారం అండి. యువర్ అనైర్ విత్ లాలపాటి గారు.
హలో,
నమస్కారం. మీ పేరు చెప్పండి.
నా పేరు నాగశేష్ అండి.
చెప్పండి నాగశేష్ గారు.
నమస్కారం రాజగోపాల్ గారు. యాక్చువల్ నాది విజయవాడ పార్లమెంట్ నిజరకు పరిగణించుకోవాలండి. మాది యాక్చువల్ గా ఒకటి ఏంటంటే మన పెరిగించుకోలేండి మాది ప్రాపర్ పెరిగించుకోలేండి. నేను మాత్రం అంటే ఎలక్షన్ మాత్రం వచ్చి కంపల్సరీ ఓటేస్తాను పెరిగించుకోవద్ది. అయితే ఏంటంటే అండి, అంటే నేను పార్లమెంట్ మాత్రం ఉపేంద్ర గారికి వేసాను, మీకేసాను, నేను బాగా తెలియజేస్తున్నామని. కాకపోతే నాకు ఒకటి ఏంటంటే అప్రిషియేట్ చేయాల్సిందండి, మీరు జాతీయ భావం చాలా బాగా నచ్చినారు. అంటే తెలంగాణ ఆంధ్రానే నేను మాట్లాడను, ఫస్ట్ ఇయర్ నేషనల్ సివిలియన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, యాక్చువల్ మీకు నేను ఎందుకు ఉపేంద్ర గారు అన్నా కానీ మీరు అన్నా మాకు ఎందుకు అభిమానం అంటే, యాక్చువల్ గా ఒకటి ఏంటంటే స్వార్థం కూడా ఉందండి. మాకు స్వార్థం ఏంటంటే మీ వల్ల మా ప్రాంతం ఏమన్నా పారిశ్రామికంగా, అంటే దగ్గరపేట కాదు తనగించుకోలేక, పారిశ్రామికంగా ఏమైనా వృద్ధి చెందుతుంది అనే ఆశ ఉంది అనమాట. అది నేను చూడకుంటే లాస్ట్ 6 ఇయర్స్ కానీ అంత ముందు కానీ జరగలేదండి ఫ్రాంక్ చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే హలో
అడగండి మీ ప్రశ్న
అడగండి. అదొకటి అండి, ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక చెప్పారు నిధులు వస్తున్నాయని, నిధులు వస్తున్నాయండి రోడ్ల రహదారులకి. నేను చెప్పాలంటే ఈ మధ్య ఏటిపట్టు గ్రామాలకి నిజం చెప్పండి 40 లక్షల ఎన్నో నిధులు విడుదలయ్యాయి, కానీ చెప్పాలంటే ఈవెన్ సింగిల్ పెన్నీ కూడా దే డిడ్ంట్ స్పెండ్ ఆల్ దట్.
అంటే మీరు ప్రశ్నకి డైరెక్ట్ గా రండి,
పొలిటికల్ లీడర్స్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు అది జరుగుతున్నాడు కానీ పొలిటికల్ సిస్టమ్. కాకపోతే నా పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్రైవేటీకరణ వల్ల కొంచెం పారిశ్రామికంగా ఆ ఏరియాలో డెవలప్ అవుతాయో ప్రాసెస్ ప్రకారం ఆటోమేటిక్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ రాజకీయంగా కాకుండా లేకపోతే నిధులు రావడం పరంగా కాకుండా పారిశ్రామికం ఎప్పుడైతే ప్రైవేట్ పట్టుకుని ఆ ప్రాంతానికి వస్తాయో డెవలప్మెంట్ జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మీకున్న ఉన్న పలుగుబడి వల్ల కానీ అయినా ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్ ఏరియా అనేది నాకు రిక్వెస్ట్ అండి.
అదే రిక్వెస్ట్.
జగ్గైపేట కాన్సెప్షన్ ఉంటుంది. జగ్గైపేటలో లాస్ట్ 5-6 ఇయర్స్ లో సిమెంట్ ప్లాంట్స్ చాలా వచ్చినాయి, అలాగే స్టీల్ ప్లాంట్స్ కూడా వచ్చినాయి, అలాగే టెక్స్టైల్ ప్లాంట్స్ కూడా వచ్చినాయి, ఇంకా కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఏమవుతుందంటే ల్యాండ్ అంతా కూడా ప్రైవేట్ పరంగా ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ లేవు. ఇండస్ట్రీకి గవర్నమెంట్ ల్యాండ్స్ వాళ్ళకి కష్టం, సో ప్రైవేట్ గా కొనుక్కోవాలి. అది కొంత
పాయింట్ ఏంటంటే ఎక్కడ రైతులు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి ఈ ఉపయోగపడే ఒక ఇండస్ట్రీ లేదు. ఇప్పుడు
టెక్స్టైల్ యూనిట్ అయితే కాటన్ ఫార్మర్స్ మంచిది కదా, ఒక టెక్స్టైల్ పార్క్ పెడదామని 1000 ఎకరాలు అక్విజిషన్ కోసం పెట్టాం అనమాట. ఇక్కడ మన నందిగా మన కంచిచర్ల పక్కన అక్కడ విలేజ్ లో, సో అక్కడ రైతులు ఒప్పున్నారు, 90% రైతులు ఒప్పున్నారు. కానీ అపోజిషన్ వాళ్ళు గోల్ చేశారు 1000 ఎకరాలు రైతులు ఒప్పున్నారు, అడిగే రేటు కంపెనీలు ఇస్తామని చెప్పారు 5 లాక్స్ పర్ ఏకర్ అన్ని ఇస్తానని కూడా అపోజిషన్ వాళ్ళు గోల్ చేయడం వల్ల భయపడిపోయి ఫార్ వాళ్ళు ఇండస్ట్రీస్ వెళ్ళిపోయారు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము ముందు ఒక 5000 ఏకర్స్ కృష్ణా జిల్లాలో ల్యాండ్ బ్యాంక్ తయారు చేసి పెట్టాలి, అప్పుడే ఇండస్ట్రీస్ వస్తాయనుకుంటాం. అలాగే ముఖ్యంగా కృష్ణా జిల్లా ఇండస్ట్రీస్ రావాలంటే బందర్ పోర్ట్ ఒకటి ఎమ్మటే రావాలి, పోర్ట్ కానీ వస్తే ఇండస్ట్రీస్ కూడా ఫాస్ట్ గా అవుతుంది. సో దానికి కావాల్సిన చర్యలు తీసుకుంటాం. ఒకటి మనం గమనించాం కృష్ణా జిల్లా బేసిక్ అగ్రేరియన్ డిస్ట్రిక్ట్ అండి, సో అంటే వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడేవాళ్ళు కాబట్టి పరిశ్రమలకి మీద కంటే కూడా వ్యవసాయం ఎక్కువగా మక్కువ ఉంటుంది. ప్రతి అంగుళం భూమి కూడా ప్రైవేట్ భూమి ఉంటుంది. ఇప్పుడు నెల్లూరులో చాలా ప్రైవేట్ గవర్నమెంట్ భూమి ఉంది, ఒంగోలులో భూమి ఉంది, వైజాగ్ లో భూమి ఉంది, ఈస్ట్ గోదావరిలో భూమి ఉంది, కానీ కృష్ణా జిల్లాలో ప్రతి అంగుళం భూమి కూడా ప్రైవేట్ భూమి, గవర్నమెంట్ కి ఒక అంగుళం కూడా భూమి లేదు. సో ఇవాళ గవర్నమెంట్కి ఏదో ఒక 5000 ఎకరాలను తెచ్చుకుంటే కానీ ఇండస్ట్రీస్ రావడానికి, ఎక్కువ ఇండస్ట్రీ రావడానికి ఆస్కారం లేదని చెప్పి ఒక భావన ఉంది. అయినా కూడా లాస్ట్ 5 ఇయర్స్ లో ప్రైవేట్ పరంగా ఎంకరేజ్ చేయడం కానీ ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల కూడా చాలా యూనిట్స్ కృష్ణా జిల్లాలో ముఖ్యంగా లార్జ్ సిమెంట్ ప్లాంట్స్ వచ్చినాయి, మన టెక్స్టైల్స్ వచ్చినాయి, కెమికల్స్ వచ్చినాయి, అలాగే స్టీల్ ప్లాంట్స్ వచ్చినాయి, ఎన్ని వచ్చినాయని ఇంకా కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా డెఫినెట్ గా ఇండస్ట్రియేషన్ పెరగాలి, పెరిగితేనే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ వస్తాయి.
లగడపేట గారు మీరు ఇచ్చిన సమయం అయిపోయింది. కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ చిన్నవి అంటే టంగ్ ఇన్ చీక్ అంటుంటాను నేను కొంచెం సరదాగా. మీరు కేసీఆర్ గారితో మీ పర్సనల్ రిలేషన్ ఎలా ఉంటుంది?
అంటే నేను ఒకేసారి ఫోన్ లో మాట్లాడు మీరు చూసాడు లాస్ట్ ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చాం. అంతకుముందు ఎప్పుడే కలుసుకోలేదు. నేను ఆయన కలిసింది ఒకేసారి 1999 లో ఆయన ఎన్నికలు అయిపోయినాక మన తిరుపతి గర్భగుడిలో మీ ఇద్దరే ఉన్నాం, అక్కడ కలుసుకున్నాం. నేనెవరు ఆయన తెలియదు, ఆయన ఎవరు నాకు తెలియదు, ఒకరిని పరిచయం చేసుకున్నాం. ఆయన అప్పుడే ఎమ్మెల్యేగా ఉన్నాడు, మళ్ళీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ మొన్న అంటే 99 తర్వాత అంటే 11 ఇయర్స్ తర్వాత ఫోన్ లో మేము ఆ ముఖాముఖి ఆ రోజు మాట్లాడుకోవటం, నా వాదన ఆయన సమర్థించటం, నన్ను ఒప్పుకోవటం. ఆ రోజు ఆయన నా వాదన సమర్థించాడని చెప్పి నన్ను మెచ్చుకున్నాడని చెప్పి కూడా అనేక మంది వేర్పాటువాదులు చాలా మంది గోలగోలు చేశారు. ఇప్పుడు కూడా ఆ విషయాన్ని ఎప్పుడు లేవనెత్తు గోలు చేస్తున్నారు. ఇంకా
నేను సరదాగా ఒక మాట అంటాను, మీరిద్దరు గారిని డిబేట్ పెట్టుకుంటే దాన్ని మధ్యవర్తిగా ఉండాలని నాకు బాగా కోరికగా ఉందండి. అనదర్ సీరియస్ నోట్ అండి, మీరు ఇంజనీరింగ్ చదివారు, ఇదొక ఒక రాజకీయ వ్యక్తిగా కాకుండా అలాగే ఒక ఉద్యమ నాయకుడిగా కాకుండా పారిశ్రామికవేత్తగా కాకుండా ఐ సీ యూ యాజ్ అన్ ఇంటలెక్చువల్. నౌ టెల్ మీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వీధికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ప్రతి ఒక్కడు ఇంజనీరింగ్ స్టూడెంట్. ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ఇక్కడ అమెరికాలో మీరు ఇంజనీరింగ్ చేస్తే దానికి విలువ ఉంది. ఇప్పుడు ఎలా వచ్చిందంటే భారతదేశంలో పరిస్థితి ఇంజనీరింగ్ డిగ్రీ అంటే అటు ఇటు కాకుండా చెడిపోతున్నారు. వ్యవసాయం చేయడు, ఉద్యోగాలు లేవు, ఎలా పోతుంది దేశం? ఐ మీన్ యాజ్ ఏ పొలిటీషియన్ ఆర్ సంబడీ హూ కెన్ డూ హూ అకాంప్లిష్ సంథింగ్, ఇప్పుడు మనకు ఉన్న మన టైంలో ఉన్న ఇంజనీర్కి వాల్యూ ఇప్పుడు లేదు. వేర్ డు యూ సీ దిస్ గోయింగ్ అండ్ వాట్ ఈస్ ద సొల్యూషన్?
ఒకటి చెప్పగలనండి, హైయర్ ఎడ్యుకేషన్ ఇండియాలో 12% ఉందండి, చైనాలో అది 25% ఉంది, అమెరికాలో 65% ఉంది. సో మనకు కావాల్సిన హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లేవండి, యూనివర్సిటీస్ కానీ ఇంజనీరింగ్. ఇప్పుడు 650 కాలేజెస్ ఉన్నా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో, అన్ని కలిపితే అడ్మిషన్లు తీసుకుంటే, అన్ని అడ్మిషన్లు కలుపుకుంటే కూడా ఆ యొక్క 3 lakhs ఎంత ఉంటాయండి. సో ఇంకా ఎక్కువ మంది చదువుకోవాలి, ఇంజనీరింగ్ చదువుకోవాలి, మెడిసిన్ చదువుకోవాలి, డిఫరెంట్ లా చదువుకోవాలి, డిఫరెంట్ కోర్సులు చదువుకోవాలి. సో వీ నీడ్ మోర్ అండ్ మోర్ ఇన్స్టిట్యూట్స్ అండి. చాలా ఇప్పుడు ఉన్న ఇన్స్టిట్యూట్స్ చాలా, 12% నుంచి 65% రావాలంటే కనీసం 5 times పెరగాలండి ఇప్పుడున్న నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో అందుకని ఇండియా ఇస్ లార్జ్ కంట్రీ అండి. అమెరికా అంటే 250 million, ఇండియా ఇస్ మోర్ దాన్ 1 billion పాపులేషన్.
అంటే నేను అనేది,
సో అందుకని నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ పెరగాలి. కానీ నేను ఏదైనా ఎక్కువ పెరుగుతున్నప్పుడు క్వాలిటీ ఉండదేమంటున్నారు, క్వాలిటీ 100% లేకపోయినా ఎంతో కొంత అవకాశం ఉంటుంది, స్లోగా డెవలప్ అవుతుంది. ఓవర్ నైట్ కాలేజీలు రావు, ఓవర్ నైట్ ప్రొఫెసర్లు అంత పక్క వాళ్ళు రారు. సో అందుకని చదివేవాళ్ళు ఎక్కువ మంది ఆసక్తి ఉన్నప్పుడు కనీసం ఏదో ఒకటి 100% పర్ఫెక్షన్ లేదని ఆపే కంటే కూడా కనీసం 70-80% పర్ఫెక్షన్ మనం అలౌ చేయటం మంచిది. అందుకని ఎడ్యుకేషన్ కరప్ట్ చేయకూడదండి డెఫినెట్ గా.
అంటే నేను ఎడ్యుకేషన్ కరప్ట్ చేయటం అనేది కాదు, నేను నా ప్రశ్న సరిగ్గా వేయలేదేమో. నేను
ఇన్ని కాలేజీలు రావడం వల్ల క్వాలిటీ పోతుందేమో, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదేమో, మంచి ఇంజనీర్లు రారేమో అని ఆందోళన మీకు ఉంది.
ఆందోళన కొంత ఉంది.
ఏం చెప్తానంటే, ఖచ్చితంగా కాలేజీలో చదువుకుందే కాదు, చదువుకుంది బేసిస్ గా వాడుకుంటారు. ఓన్లీ 1% వాడతామండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీర్ అయినా ఐ ఓన్లీ యూజ్ ఇట్ ఈస్ బేసిస్. ఆ తర్వాత జీవితంలో చాలా నేర్చుకున్నానండి. సో కాలేజీలో ఆ 4 years ఆ కాలేజ్ లైఫ్ వల్ల అట్లీస్ట్ ఒక అవేర్నెస్ వస్తుంది, బేసిక్ ఫండమెంటల్స్ వస్తాయి, బేసిక్ ఒక ఫౌండేషన్ లే అవుతుంది అనమాట. సో అందుకని ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉందా, వీక్ గా ఉందా, ఎలా ఉందా అన్నది ప్రశ్న కాదండి. ఇప్పుడు 100% లేకపోయి ఉండొచ్చు, ఐఐటి లాగా ఉండలేకపోయి ఉండొచ్చు, 50% వచ్చు, 60 అవచ్చు, 70 అవచ్చు, సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ కదా.
అంటే నా ప్రశ్న ఏంటంటే, ఫోకస్ ఏంటంటే, సోషల్ స్టేటస్ ఏదో, అరే నేను ఇంజనీరింగ్ చదివానే నేను ఈ పని చేయటమా అన్న ఇదితో, అది యువతలో ఒక రకమైన మిస్ మ్యాచ్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి. నేనైతే ఇంజనీరింగ్ చేస్తే ఇదే చేయాలి, మహా అయితే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకొని లేకపోతే ప్రోగ్రామర్ కావటం, ఈ రకంగా ఉంటున్నాయి. కానీ ఆర్ దే థింకింగ్ ఆల్టర్నేటివ్లీ దానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు ఎలాంటి తీసుకురాగలరు అని?
ఉన్నాయి, వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయండి, ఐఐటీస్ వస్తున్నాయి, పాలిటెక్నిక్స్ వస్తున్నాయి, లాట్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్స్ వస్తున్నాయి. బట్ ఏంటంటే మిస్ మ్యాచ్ ఉంటుందండి. ఇప్పుడు గ్రోయింగ్ కంట్రీలో డెఫినెట్ గా ఎందుకంటే దేనికి డిమాండ్ ఉంటుందో తెలియదు. ఒకసారి ఐటీ డిమాండ్, ఒకసారి సివిల్ డిమాండ్ ఉంటుంది, ఒకసారి ఎలక్ట్రీషియన్ డిమాండ్ ఉంటుంది, ఇంకోసారి ప్లంబర్ డిమాండ్ ఉంటుంది, ఇలా రకరకాల మారుతుండే. గ్రోయింగ్ కంట్రీలు ఏమవుతుందంటే, ఒక ఎమర్జింగ్ మార్కెట్స్ గ్రోయింగ్ కంట్రీలో ఆ మిస్ మ్యాచ్ ఎప్పుడు ఉంటుందండి, ఆ మిస్ మ్యాచ్ అదే కరెక్ట్ అవుతుంటదండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్.
సో వేర్ డు యు సీ ఇండియా ఇన్ 20 years ఫ్రమ్ నౌ?
డెఫినెట్లీ ఇట్స్ ప్రోగ్రెసింగ్ వెల్, ఇట్స్ గోయింగ్ రైట్ పాత్. ఫార్చునేట్లీ ఎవ్రీ పార్టీ వాట్ ఎవర్ బై టాక్ అపోజిషన్ ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడచ్చు, అధికారులు రాగానే అందరూ కూడా రైట్ డైరెక్షన్ వెళ్తున్నారు. ఖచ్చితంగా భారతదేశానికి నౌ వీఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ లార్జెస్ట్ ఎకానమీస్ లో ఉన్నాం మనం. ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంది, అండ్ ద ఫ్యూచర్ ఎడ్యుకేషన్ తో వస్తుంది. మోర్ ఎడ్యుకేటెడ్ రావాలి మనకి, మోర్ ఎడ్యుకేషన్ అయిపోయింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, వాళ్ళ అవేర్నెస్ పెరుగుతుంది, అన్ని రకాల ఆలోచనలు మారుతాయి. సో అందుకని అలాగే ఇండియాలో చదువుకున్న వాళ్ళతో పాటు అబ్రాడ్ వెళ్ళటం వల్ల వాళ్ళకి నెట్వర్క్ పెరుగుతుంది, ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది, మళ్ళీ బ్యాక్ ఇండియా వస్తున్నారు. సో అందుకని డెఫినెట్ గా ఇండియాకి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఇండియా ఇస్ ఎ లార్జ్ కంట్రీ, చాలా మంది ఏంటంటే ఓవర్ నైట్ మారిపోవాలనుకుంటారు, ఓవర్ నైట్ సింగపూర్ లాగా కావాలి. సింగపూర్ ఇస్ స్మాల్ ప్లేస్, ఒక సైకిల్ కావాలని ఎలాగాలని తిప్పొచ్చు, కానీ ఒక పెద్ద షిప్ తిప్పాలని కొంత టైం పడుతుంది, కోర్సు మార్చాలన్నా కొంత టర్న్ తీసుకోవాలి టైం పడుతుంది. ఇండియా ఇస్ లైక్ ఎ లార్జ్ షిప్, వెరీ 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 లార్జ్ షిప్, రైట్ కోర్స్ లో ఉంది. సో అందుకని రైట్ పాత్ లో వెళ్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు డబుల్ డిజిట్ గ్రోత్ లోకి వచ్చాం, డెఫినెట్ గా ఇన్ ఫ్యూచర్ ఇయర్స్ నెక్స్ట్ 20 years లో ఎక్సలెంట్ గ్రోత్ ఉంటుంది, ఇబ్బంది ఉండదు.
రాజగోపాల్ గారు, విత్ ఆన్ దాట్ పాజిటివ్ నోట్ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. మరొకసారి నేను స్పిరిటెడ్ డిస్కషన్ చేయడంలో నేను దట్ ఈస్ ద నాకున్న అది ఫేమ్ అలాంటిది, ఫేమ్ కాదు దాన్ని ఉంటారు, నేను ఐఎమ్ నోటెడ్ ఫర్ దట్ అన్నమాట. సో మీరు తప్పుగా తీసుకోవద్దు, నేను స్పిరిటెడ్ గా ఉన్నాను అంటే తప్పుగానే
ఎందుకంటే పబ్లిక్ కూడా రకరకాల యాంగిల్స్ లో డైమెన్షన్స్ లో దే నీడ్ టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్.
ఈ రోజు మీకు డెట్రాయిట్ లో ఒక ఈవెంట్ ఉంది, రేపు వాషింగ్టన్ డీసీలో ఉంది కదా, వాషింగ్టన్ డీసీ మీరు వచ్చినప్పుడు నేను కలుస్తాను మిమ్మల్ని. ధన్యవాదాలు,
థ్యాంక్ యూ
సో మచ్.
థ్యాంక్ యూ
అండి.